The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు మనోబలమే మహాబలం కార్యక్రమం March 27, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి నమస్కారం. నేను బివి సత్యనగేష్. హైదరాబాద్లో ఉన్న మైండ్ ఫౌండేషన్ సంస్థ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని. ప్రతి బుధవారం మైండ్ మీడియా తరఫున ఈ మానసిక బలం అంటే మనోబలం గురించి, మానసిక సమస్యల గురించి మాట్లాడటం, ఏదో ఒక టాపిక్ తీసుకోవటం, లేదా ఈ శ్రోతలు వేసే ప్రశ్నలకి జవాబులు చెప్పడం, అంటే వాళ్ళు వేసే ప్రశ్నలు కూడా ఏదో ఒక టాపిక్ మీద అడుగుతూ ఉంటారు, లేదంటే సమస్యను చెప్తూ ఉంటారు, వాటి మీద నేను సమాధానం చెప్పడం అనేది ప్రతి బుధవారం 8:30 to 9:30 వరకు ఒక గంట కాలం పాటు, గంట సమయం పాటు ఇది ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఈ ప్రోగ్రాం మీరు అందరూ వింటున్నందుకు మీకు కృతజ్ఞతలు. అలాగే మీరు కూడా ఏదైనా ప్రశ్న వేయాలనుకుంటే తప్పకుండా అడగండి, అప్పుడు వెంటనే నేను సమాధానం చెప్తాను. అయితే ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే, చాలామంది నాకు కొంతమంది డైరెక్ట్గా ఫోన్ చేస్తూ ఉంటారు. మీ చేసి వాళ్ళు అడిగిన, ఎక్కువ మంది అడిగింది ఏంటంటే, మీరు మాకు బిజినెస్ గురించి ఏమైనా చెప్పండి అని అడిగారు. సరే, బిజినెస్ గురించే చెప్తాను. దీనికి నేను ఈ మధ్యకాలంలో ఒకటి సైకాలజీ టుడే అని ఒక మ్యాగజైన్ వస్తూ ఉంటుంది, దానికి ఒక వ్యాసం రాశాను నేను. అది ఒక కవర్ స్టోరీగా వాళ్ళు ప్రచురించారు. దాంట్లో కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. నేను 5 మందిని ఎగ్జాంపుల్గా తీసుకున్న బిజినెస్లో. ఈ 5 మంది కూడా ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, అంటే ప్రపంచంలో ప్రముఖులు. ప్రపంచంలో ప్రముఖులను ఎందుకు తీసుకున్నానంటే, ఇప్పుడు నేనున్న ఏరియాలో ఉన్న హైదరాబాద్లో, విద్యానగర్లో 4 ప్రముఖులను, లేదా ఏదో మన రాష్ట్రంలో 4 ప్రముఖులను, అలా కాకుండా నేను కంప్లీట్గా ప్రపంచంలోనే ఉన్న 5 ప్రముఖుల్ని నేను వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. అయితే ఈ సందర్భంలో మీకు ఒకటి చెప్పాలి. ఒకసారి నేను ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నా. సెమినార్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఒక ఆయన అంతా అయిపోయిన తర్వాత, పెద్దవారు ఆయన వయసులో, ఆయన అడిగారు, ఏంటని ఎప్పుడు ఆ బిల్ గేట్స్ అని, వారెన్ బఫెట్ అని, లేదంటే ఐన్స్టీన్ ఇలా అన్నాడు, లేదంటే ఇంకొక ఆయన స్టీఫెన్ కోవీ ఇలా అన్నాడు, ఇవన్నీ చెప్తారు ఎందుకు? మనకి మన దేశంలో భగవద్గీత ఉంది కదా, అది పేద ఉంది కదా, ఇది ఉంది కదా, అవన్నీ చెప్పచ్చు కదా అన్నాడు. నేను అన్నా, అవి కొద్దిగా ఒక మతానికి సంబంధించినవి కదండి అన్నాను. ఓకే, పోను వేరే మతాల్లో కూడా తీసుకోండి అన్నాడు. సరే అండి, అలాగే కబుర్లో పెట్టి, సార్ మీ దగ్గర ఫోన్ ఉంటే ఒకసారి ఇస్తారా అని అడిగాను. సార్ తప్పకుండానండి, మోస్ట్ వెల్కమ్ అని చెప్పి ఫోన్ ఇచ్చాడు. చూస్తే అది శాంసంగ్ ఫోన్. దేని సార్ మీరు వాళ్ళ ఈ జపనీస్ ఫోన్ వాడుతున్నారేంటి అని అడిగా. అది మంచిది కదండి, ఫీచర్స్ బాగుంటాయి అవన్నీ. అది మనం జపనీస్ తయారు చేసిన శాంసంగ్ ఫోన్ వాడతాం, మరి అమెరికన్స్ తయారు చేసిన ఐఫోన్ వాడతాం, అలాగే మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఏమో ఫారిన్ కంట్రీస్ లో తయారైంది, టీవీలన్నీ కూడా ఫారిన్ కంట్రీస్ లో తయారైనవి. మనం ఫారినర్ ఏదో ఒక మంచి విషయం చెప్తే ఆ విషయాన్ని ఒక ఒక చిన్న లోకోక్తి లేదా ఒక ఒక ప్రోవెర్బ్, ఒక ఎడేస్ అని వాడుకుంటే తప్పేంటండి? వాళ్ళు ఏదో విదేశీయులు, మనం స్వదేశీయులు, ఈ ఫీలింగ్ ఎందుకు మనకి? వాళ్ళ నుంచి మనం ఏదైనా నేర్చుకోవడం తప్పలేదు కదా అన్నాను. సో అందుకని మీకు ఇది సందర్భోచితంగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈరోజు తీసుకున్న ఈ ప్రపంచ ప్రముఖులు 5 గురు కూడా మన దేశం వాళ్ళు కాదు. మన దేశం వాళ్ళనే తీసుకోవచ్చు, కానీ వీళ్ళు ప్రపంచంలోనే ప్రముఖులు కనుక వీళ్ళని తీసుకున్నాము. అందులో మొదటి వ్యక్తి బిల్ గేట్స్, రెండో వ్యక్తి జుకర్బర్గ్, మూడో వ్యక్తి జెఫ్ బెజోస్, నాలుగో వ్యక్తి ఎలాన్ మాస్క్, ఐదో వ్యక్తి జాక్మా. వీళ్ళు ఐదుగురు ఐదు రంగాల్లో ప్రపంచంలో గొప్ప ప్రముఖులు. బిల్ గేట్స్ ని తీసుకున్నామంటే మనం ఆయన ఈరోజు మనం ఒక ల్యాప్టాప్ వాడుతున్నా ఉన్నా, ఇప్పుడు మీరు వాడుతున్న ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ చూస్తే దాంట్లో మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అంటే తప్పకుండా మీరు విండోస్ అనేది చెప్తారు. వేరే కూడా ఉండొచ్చు కానీ ఎక్కువ మంది విండోసే వాడతారు. మరి అది పెట్టింది మన బిల్ గేట్స్ కదా. ప్రపంచవ్యాప్తంగా చిన్న చిన్న విలేజెస్లో కూడా ఉన్న ఈ ఈ సెల్ ఫోన్లో కానీ సారీ దీంట్లో అవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా అదే పెడుతున్నారు. అలాగే మరి జుకర్బర్గ్ ఎవరైనా అంటే ఫేస్బుక్ని స్టార్ట్ చేసిన అతను. ఫేస్బుక్ చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఫేస్బుక్లో జీవితాలు గడిపేస్తున్నారు. అందుకని ఆయన్ని తీసుకున్నా. మూడవది జెఫ్ బెజోస్. ఇతను ఎవరంటే అమెజాన్ కంపెనీని స్టార్ట్ చేసిన అతను. మరి అమెజాన్ అది వీళ్ళని ఎందుకు తీసుకున్నాను కూడా మీకు చెప్తాను. ఎందుకంటే వీళ్ళు చాలా చిన్నగా ఒక సాధారణ వ్యక్తిలాగా స్టార్ట్ చేసిన వాళ్ళు, ప్రపంచ ప్రముఖులయ్యారు. ఇంకా నాలుగో అతను ఎలాన్ మాస్క్. ఎలాన్ మాస్క్ అంటే ఇప్పుడు మనం ఏ స్టీఫ్ అదే స్టీవ్ జాబ్స్ ను ఇంకెవరినైనా తీసుకోవచ్చు. వాళ్ళంతా వాళ్ళంతా ఒకే ఫీల్డ్ కనుక ఈయన కొంత వేరే ఫీల్డ్ లో ఉన్నాడు. ఈయన కూడా కంప్యూటర్ ఫీల్డ్ లోనే స్టార్ట్ చేసిన తర్వాత స్పేస్ రాకెట్స్ రాకెట్స్. హలో, నీకు కాల్ వస్తుంది, కాల్ ఆన్సర్ చేస్తే కంటిన్యూ చేద్దాం. హలో,
హలో, నమస్కారం సత్యనాగేష్ గారు.
నమస్తే అండి, చెప్పండి
సార్. నేను ఎంసీఏ చదువుకున్నాను సార్.
ఏం చదివారు? బ్రేక్ అయింది వాయిస్.
ఎంసీఏ చదువుకున్నాను సార్.
ఓకే అండి
సార్, నేను అదే ఆఫ్టర్ ఎడ్యుకేషన్ కొద్దిగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను జాబ్కి వెళ్ళలేదు సార్. కొద్దిగా డిప్రెషన్ గెలిపి ఒక 2-3 ఇయర్స్ ఖాళీగా ఉన్నాను సార్. అయితే ఇప్పుడు ఏంటంటే డిమ్గా ఉంటుంది సార్ మైండ్. అంటే ఎక్కువ నేను ఎక్కువ అవర్స్ పడుకునేవాడిని, ఏ పని వర్క్ చేసేవాడిని కాదు, ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు ప్రాబ్లమ్స్ వల్ల. అలాగా పెద్దగా యూజ్ చేసుకోలేదు మైండ్ దాన్ని. ఏంటంటే ఎక్కువ అవర్స్ పడుకోవడం వల్ల, ఎక్కువ థింక్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ గురించి మైండ్ డల్గా అయిపోయింది సార్. మళ్ళీ యాక్టివ్ గా అనిపించట్లేదు నాకే. ఏం చేయాలి సార్?
ఇప్పుడు మన బాడీ అనేది ఒక జాయింట్ ఫార్మాసిటికల్ యూనిట్ అండి. ఇది శరీరంలో అనేక రకాల రసాయనాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, కెమికల్స్. ఏదో హార్మోన్ రూపంలో అయితేనే, ఇంకో రూపంలో అయితేనే బాడీలో మొత్తం చాలా కెమికల్ సబ్స్టెన్సెస్ రిలీజ్ అయిపోతూ ఉంటాయి. అందుకని మీరు ఏమీ చేయకుండా ఏదో కుటుంబ సమస్యలని చెప్పి మీరు ఆ విధంగా ఆలోచిస్తూ మీరు ఏ పని చేయకుండా 3 సంవత్సరాలు గడిపాను అన్నారు. అందులో ఎక్కువగా నిద్రపోతూ ఉండేవని అన్నారు. అందుకని మీరు మీ యాక్టివ్ గా లేరు కనుక మీ బాడీ కూడా కొంచెం స్లోగా ఆ విధంగా ట్యూన్ అయిపోయింది. సో అలా ట్యూన్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం దాన్ని మామూలు స్థితికి రావాలంటే తప్పకుండా తీసుకురావచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. సపోజ్ ఒక వ్యక్తి ఏదో ఎప్పుడు కూడా కూర్చొని చదువుకోవడం, తను అనుకున్న గోల్ సాధించాడు, ఏదో ర్యాంక్ రావాలనుకున్నాడు, ర్యాంక్ వచ్చింది. కానీ అతను సపోజ్ అది వచ్చిన తర్వాత కొన్నాళ్ళు రిలాక్స్ అయిపోయాడు, బాగా ఇంట్లో వాళ్ళు కూడా స్వీట్లు పెట్టి అవి పెట్టి పెట్టారు, బాగా ఒళ్ళు వచ్చేసింది అనుకున్నాం. ఇంక ఇతను అలాగే కంటిన్యూ అయిపోవాలా జీవితకాలం అంతా అంటే అవసరం లేదు. అప్పుడు అతను మళ్ళీ ఆ ఫుడ్ ని అతను అలాంటి ఫుడ్ అనేది పక్కకు పెట్టి అతను మళ్ళీ రోజు ఒక వాకింగ్ చేయడము, రన్నింగ్ చేయడము, జాగింగ్ చేయడము, తనకి నచ్చినట్టుగా చిన్నగా శారీరక వ్యాయామాలు చేస్తూ ఉంటే మళ్ళీ అతను పాత దానికి వచ్చినట్టు వచ్చేస్తాడు. సో అందుకని మీరు ఈ ఇయర్స్ మీకు మీరే ఏమి చేయకుండా ఉన్నానని చెప్పారు కనుక మీరు రేపు ఉదయమే ఏదో ఒక పని పెట్టుకోండి, లేదా ఉదయం లేచి ఒకసారి వాకింగ్కి వెళ్ళండి. ఆ వాకింగ్ అనేది ఏదో మీ శరీరంలోని గొప్ప మార్పులు వచ్చేయడానికి, స్లిమ్ గా అయిపోవడానికి అని అనుకోకండి. మీ గురించి మీరు ఆలోచించడం కోసం, ఇప్పుడు నేను ఏం చేయాలని ఆలోచించడం కోసం మీరు రేపు మార్నింగ్ వాకింగ్ వెళ్ళండి.
వాయిస్ లో డిస్టర్బెన్స్ వస్తుంది
సార్. మీ వాయిస్ లో కూడా డిస్టర్బెన్స్ వస్తుంది, అది మొత్తం నెట్ లోనే ఉన్నట్టుంది, మధ్యలో బ్రేక్ అవుతుంది, కొంచెం జాగ్రత్తగా వినండి. మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు మీరు ఏం చేయాలంటే, నేను ఏదో శారీరకంగా స్లిమ్ గా అయిపోవడం కోసం వెళ్ళటం లేదు, నా ఆలోచన తీరుని నేను ట్యూన్ చేసుకోవడం కోసం వెళ్తున్నాను అనుకుని మీరు గోల్ గురించి ఆలోచించండి. అలాగే మరొక చిన్న విషయం చెప్తా వినండి, గతం గురించి ఆలోచించకండి. ఎందుకంటే గతం అనేది ఎలాంటిదంటే, మీరు ఒక మోటార్ సైకిల్ కానీ కారు కానీ నడిపేటప్పుడు రైట్ సైడ్ ఒక మిర్రర్ ఉంటుంది, ఆ మిర్రర్ లో కానీ చూస్తే మీ వెహికల్ వెనకాల ఏం వస్తున్నాయో కనిపిస్తాయి, కానీ ఆ మిర్రర్ వైపే చూస్తూ నడిపితే ముందు అన్ని యాక్సిడెంట్లు అవుతాయి. సో అందుకని అలాగా గతంలో మీరు ఆ 3 సంవత్సరాలు ఏ విధంగా గడిపారు అనే విషయాన్ని పక్కకు పెట్టి, మీరు అప్పుడు చాలా యాక్టివ్ గా ఉండేవారు, ఇప్పుడు యాక్టివ్ గా లేరు అనే విషయాన్ని కూడా పక్కకు పెట్టి, ఈరోజు నుంచి మీరు ఏం చేయాలనేది ఒక చిన్న ప్రణాళిక వేసుకుని మీరు స్టార్ట్ చేయండి. చిన్నగా స్టార్ట్ చేయండి. ఏదో ఒక సామెత ఉంది, 1000 miles జర్నీ స్టార్ట్స్ విత్ ఏ సింగిల్ స్టెప్ అంటారు. అలాగా మనం ఈరోజు ఎవరైనా డిక్టేషన్ ఇచ్చినా టకటక రాసేయగలుగుతాం అంటే, ఒకప్పుడు ఏబిసిడీలు నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాం మనం. అది మన తల్లిదండ్రులకి తెలుసు, ఏ అనే ఒక అక్షరాన్ని ఎన్ని రోజులు దిద్దారని అడిగితే, మీ మదర్ని అడిగితే చెప్తారు, మీరు చెప్తారు వారు. అందుకని అయిపోయిన దాని గురించి వదిలేసి రేపటి నుంచి కొత్తగా స్టార్ట్ చేయండి లైఫ్. ఏదో ఒక ప్రణాళిక పెట్టుకోండి. మరొక విషయం, మీరు రేపు చేసేది చాలా చిన్న పనే అయి ఉండొచ్చు, కానీ మిమ్మల్ని మీరు ఎప్రిషియేట్ చేసుకోవాలి మానసికంగా. అంటే నేను చెయ్యాలనుకున్నాను, ఇది చేశాను, ఎస్ నేను విజయం సాధించాను అని మిమ్మల్ని మీరు ఎప్రిషియేట్ చేసుకోవాలి, శభాష్ అనుకోవాలి. అలా నెమ్మదిగా కొంచెం పెంచుకుంటూ వెళ్ళండి, తప్పకుండా మీరు ఒక కొత్త జీవితం చూస్తారు మీరు. ఓకేనండి, ఇంకేమైనా అడిగితే అడగండి.
సార్ ఇంకోటి, మళ్ళీ క్లాసులకు వెళ్తుంటే అవన్నీ వింటున్నాను సార్, క్లాసులు ప్రోగ్రామింగ్ అది వింటుంటే అది గ్రాస్పింగ్ చేసుకోలేకపోతున్నాను సార్. అంటే సాఫ్ట్వేర్ సార్, సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటున్నాను సార్, గ్రాస్పింగ్ చేసుకోలేకపోతున్నాను సార్.
మళ్ళీ చెప్పండి, మీరు పూర్తి చేయండి, మీ క్వశ్చన్ పూర్తి అయ్యాక నేను ఆన్సర్ చేస్తాను.
సార్ అంటే ఎంసీఏ చదివాను అన్నాను కదా సార్, 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ కోర్స్ మళ్ళీ నేర్చుకుంటున్నాను, మళ్ళీ సాఫ్ట్వేర్ కి వెళ్దామని. ఆ క్లాస్ సార్ చెప్తున్నప్పుడు వింటుంటే ఆ మైండ్ డల్ గా ఉంటది, గ్రాస్పింగ్ చేసుకోలేకపోతున్నాను, ఎక్కట్లేదు సార్, కష్టం అయిపోతుంది ఎక్కడం, కాన్సన్ట్రేషన్ కూడా 100% ఉండట్లేదు క్లాస్ మీద, మైండ్ ఈజీగా స్కిప్ అయిపోతుంది సార్. అది ఫస్ట్ గ్రాస్పింగ్ కాన్సన్ట్రేషన్ కి స్కిప్ అవ్వకుండా ఉండడం కోసం ఈ 3 ఏం చేయాలి సార్?
ఫస్ట్ థింగ్ అండి, మీరు మీ సపోజ్ మీరు శరీరం అనుకోకుండా చాలా ఎక్కువగా పెరిగిపోయింది అనుకోండి, మీరు బెండ అవ్వాలన్నా కూడా కష్టమే. అలాగే మానసికంగా 3 ఏళ్ల పాటు మీరు ఏదో మీ ఇంటి సమస్యలు పేరు చెప్పి మీరు ఏదో అలా చేశానని చెప్పారు కనుక, అది ట్యూన్ అవ్వడానికి మీకు కొంత టైం పడుతుంది, దానికి మీరు సాధన చెయ్యాలి. రెండోది, మీరు అడిగారు అన్నారు కాన్సన్ట్రేషన్ లేదు అన్నారు. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? సినిమా చూస్తే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, వీడియో గేమ్ ఆడితే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, వాట్సాప్ లో నోటిఫికేషన్స్ చూస్తే మరి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కేవలం ఓ లెసన్ వింటున్నప్పుడు లేదా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు లేదు అంటారు, అలా కాన్సన్ట్రేషన్ లేకపోవడం అనేది ఉండదు, అది మీకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు అనేది దాంట్లో మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇది మనకు వస్తుందా, ఇది చూద్దాం లేదు, ఏదో ఎంత చేసినా రావటం లేదు అని. అదే సినిమా చూస్తున్నారు అనుకోండి, దాన్ని పెద్ద అనలైజ్ చేసుకుని నేర్చుకుని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి స్టోరీలు, సిమిలర్ స్టోరీస్ ఎన్నో వినేసి ఉంటారు కనుక, ఒక ట్విస్ట్ ఇలా ఉండొచ్చు అని చెప్పి దాంట్లో కంప్లీట్ ఇన్వాల్వ్ అయ్యి వింటారు. అప్పుడు ఈ డైలాగ్ చెప్పంటే ఇది ఇలా అయి ఉండొచ్చు, లేకపోతే ఇలా వీడేనేమో అసలు కారకుడు, ఇది ఇలా అవుతుందేమో అలా అవుతుందేమో అని ఒక టోటల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కనుక అది మీకు అర్థమవుతుంది, అది కాన్సన్ట్రేషన్ అని మీరు అనుకుంటారు, అదే గ్రాస్పింగ్ అని కూడా అనుకుంటారు. సో మీరు ఏం చేయాలంటే, మీరు కొంచెం ఈ కాన్సన్ట్రేషన్ లేదు అని అనుకోకుండా నాకు దీని మీద ఇంట్రెస్ట్ లేదు అని ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది అంటే దానికి గోల్ లేకపోవడం వల్ల. అంటే ఒక వ్యక్తి మీద మనకి ఏదైనా ఒక గోల్ ఉండి, అంటే ఇతని వల్ల నాకు ఈ లాభం ఉంది అనుకున్నప్పుడు అతని మీద మీరు చాలా ఇంట్రెస్ట్ పెట్టి కాన్సన్ట్రేషన్ పెట్టి వింటారు. అదే ఒక వ్యక్తి మీద మీకు ఎటువంటి లావాదేవీలు లేవో వాడు బిచ్చగాడు అనుకోండి, మిమ్మల్ని వచ్చి అయ్యా అని ఏదో అడుగుతున్నాడు అనుకోండి, వాడి మీద మీకేం ఇంట్రెస్ట్ ఉంటుంది? న్యాచురల్ గా వాడి మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టరు. అందుకని మీరు మీరు ఈ మీరు వినండి పూర్తిగా. మధ్యలో మీరు సారం కూడా అనొద్దు, ఎందుకంటే గ్యాప్ వస్తుంది. మీరు పూర్తిగా వినండి. మీరు పాఠం వినేటప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ ఉందా లేదా అని అనుకోకుండా దాని మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టాలి. ఇంట్రెస్ట్ పెట్టడం కోసం మీరు దాని మీద గోల్ పెట్టుకోండి. రైట్, ఇది కాన్సన్ట్రేషన్. మూడోది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగారు, గ్రాస్పింగ్ అన్నారు. ఒక మాట చెప్తాను, మీరు బాగా ఆలోచించండి. గ్రాస్పింగ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద ప్రీవియస్ నాలెడ్జ్. సపోజ్ నేను మీకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి అన్నాను అనుకోండి, వెంటనే మీరు గ్రాస్ప్ చేస్తారు. మీకు అందులో సమస్య ఏముంది? మీరు గ్రాస్ప్ చేశారా లేదా? అది
చేశాను.
అది అయితే దాంట్లో మీకు నాలెడ్జ్ ఉంది. అలా కాకుండా నేను ఏదో జపనీస్ భాషలో ఏదో చెప్పాను అనుకోండి, మీరు గ్రాస్ప్ చేయరు. ఎందుకు చేయరు? దాని మీద మీకు అంతగా నాలెడ్జ్ లేదు కనుక. భాష అనేది ఒకటి ముఖ్యము, సబ్జెక్ట్ అనేది ముఖ్యం. సపోజ్ మీకు మీ ఎంసీఏకి సంబంధించిన సబ్జెక్ట్ ఏమైనా చెప్తే మీరు గుర్తుపడతారు. అలా కాకుండా మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సైన్స్ చెప్పారనుకోండి, మీరు అంతగా క్యాచ్ చేయకపోవచ్చు. అందుకని గ్రాస్పింగ్ అనేది మీకున్న ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్ ప్లస్ ప్రీవియస్ నాలెడ్జ్, బేసిక్స్ తెలియాలి మనకు. బేసిక్స్ కూడా లేవని నేను అంటున్నానని అనుకోకండి, అది మరి ఫ్యాక్ట్, అది ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి మీకు. సో బేసిక్ కొంత ఇన్ఫర్మేషన్ ఉండి, మీకు దాని మీద గోల్ ఉండి, దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటే డెఫినెట్ గా మీరు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. నెగిటివ్ సజెషన్ ఇచ్చుకోకండి. మూడేళ్ళు గ్యాప్ వచ్చేసింది, చాలా కాలం అయిపోయింది, నేను గ్రాస్ప్ చేసుకోలేకపోతున్నాను, నా కుటుంబ సమస్యలు అన్ని వదిలేసి ఫస్ట్ రేపటి నుంచి నేను అర్థం కాకపోతే రెండు సార్లు చదువుతా, మూడు సార్లు చదువుతా, నాలుగు సార్లు చదువుతా, పైకి చదువుతా, నాకు అర్థం కాకపోతే క్వశ్చన్ వేస్తా, లేదా నేను ఇంటికి వెళ్ళి దాని మీద టైం పెడతా. రోజు 24 అవర్స్ ని నా నిద్రకు 6 గంటలు తీస్తే మిగిలిన 18 గంటలని సరిగ్గా వాడుకుంటా అని ఒక కొత్త జీవితాన్ని రేపటి నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనండి
సార్? ఇంకోటి చదువుతున్నప్పుడు స్కిప్ అయిపోతుంది సార్ మైండ్, వేరే ఆలోచనకి వెళ్ళిపోతుంది. చాలా ఈజీగా స్కిప్ అయిపోతుంది సార్, అంటే చాలా ఈజీగా స్కిప్ అయిపోతుంది.
నేను చెప్పింది అదే, దాని మీద మీకు గోల్ లేదు, దాని మీద మీకు ఇంట్రెస్ట్ లేదు, దాని మీద మీకు కాన్సన్ట్రేషన్ లేదు. అందుకని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. సపోజ్ మీరు ఒక బస్సు ఎక్కారు అనుకోండి, హైదరాబాద్ టు వరంగల్ బస్సు, అది నాన్ స్టాప్ బస్. మధ్యలో ఎన్ని ఊర్లు వచ్చినా ఎంత మంది చెయ్యి పెట్టి ఆపినా డ్రైవర్ ఆపడు. అది నాన్ స్టాప్ అంటే నాన్ స్టాప్ అంతే, అక్కడ దాకా ఆగడు. అలాగే మీరు చేసే పని మీద నేను ఇది చేస్తాను అనుకుంటే మధ్యలో ఎటువంటి విషయాలు గుర్తొచ్చినా ఏమొచ్చినా నాది నాన్ స్టాప్ బస్సు అనుకుని వెళ్ళిపోవాలి. కానీ ఎవడో ఆపాడు కదా అని, లేదంటే అక్కడ ఏదో స్టేషన్ వచ్చింది కదా అని చెప్పి అక్కడ ఆగి ఎవరైనా ఏదైనా మాట్లాడతారేమో చూద్దామని ఆ డ్రైవర్ అయితే అనుకోడు కదా. అలాగే మీకు ఏదో గుర్తొచ్చింది, దానికి ఒక చిన్న టెక్నిక్ చెప్తా వినండి. మైండ్ మీడియా సంస్థ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే, మీరు అడిగే డౌట్లకి మీకు సమాధానం చెప్తే అవి ఉపయోగపడాలని పెట్టారు. అది మీకు ఉపయోగపడే టెక్నిక్లే చెప్తున్నా అన్ని. ఇప్పుడు మరొక టెక్నిక్ చెప్తా, జాగ్రత్తగా వినండి. మీరు చదివేటప్పుడు పక్కన ఒక స్క్రిబ్లింగ్ ప్యాడ్ కానీ ఒక వైట్ పేపర్ కానీ పెన్ కానీ పెట్టుకుని చదివేటప్పుడు ఏమైనా గుర్తొస్తే వెంటనే దాని మీద రాయండి. సపోజ్ మీకు ఏదో సుభాష్ అని అతను గుర్తొచ్చాడు, ఆ సుభాష్ ఏదో అన్నాడని గుర్తొచ్చింది, వెంటనే ఏం చేస్తారంటే మీరు సుభాష్ అని రాయండి. మీ చదువు మీరు కంటిన్యూ చేయండి. అంటే ఒక స్టేషన్ వచ్చింది, మీరు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నట్టు డ్రైవర్. ఈ గంట చదివిన తర్వాత మిమ్మల్ని మీరు ఎప్రిషియేట్ చేసుకున్న తర్వాత ఆ షీట్ తీయండి. తీస్తే అందులో ఒక్క పనికొచ్చే విషయం ఉండదు. అది మీరు రియలైజ్ అయిన తర్వాత ఇన్నాళ్ళు ఇలాగా అనవసరంగా గుర్తొచ్చిన వాటి మీద దృష్టి పెట్టి నా చదువుని నేను ఆపేశాను, అసలు చదువుని పక్కకు పెట్టి గుర్తొచ్చిన వాటి మీద నేను కాన్సన్ట్రేషన్ చేశాను అనే ఒక నమ్మకం మీకు కలుగుతుంది. చాలా ఒక రోజు ఒక గంట కూర్చుని మిమ్మల్ని మీరే మీరు కఠినంగా మిమ్మల్ని క్రమశిక్షణతో కూర్చుని ఓ పేపర్ పక్కన పెట్టుకుని రాయండి, ఏం గుర్తొస్తాయో చూద్దాం. అసలు రాయండి, మీరు రాసిన తర్వాత ఒక గంట తర్వాత అలారం పెట్టుకోండి, ఆపేయండి. ఆపేసి మీరు ఏం రాశారో చూడండి, ఏమి పనికొచ్చే ప్రొడక్టివ్ థింగ్స్ ఏమి ఉండవు అందులో. ఒకసారి ప్రాక్టికల్ గా చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనండి
సార్. సార్ ఫైనల్ గా ఒకటి సార్, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్, ఒకసారి చదివితే ఒకటి రెండు సార్లు చదివితే మళ్ళీ వెళ్ళి ఎగ్జామ్ రాయిస్తాడు అంతే, మరి ఇంకోసారి రివిజన్ చేయడు, ఎగ్జామ్ ముందే చూస్తాడు. నేను అనకాదు సార్, 3-4 times మీరు అన్నారు మైండ్ ప్రాక్టీస్ షార్ట్ టర్మ్ మెమరీ లాంగ్ టర్మ్ మెమరీ అంటారు. అయితే అతను ఒక 2 times ప్రాక్టీస్ చేస్తే అతను లాంగ్ టర్మ్ మెమరీలో ఉండిపోతాడు సార్. అలాగా నేను
లాంగ్ టర్మ్ మెమరీలో ఉండడం అంటే ఏంటని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పగలరా? అంటే ఏంటి
అంటే
లాంగ్ టర్మ్ మెమరీ అంటున్నారు, లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది ఒక్కసారి చదివితే అంటే అది సైన్స్ కి విరుద్ధం. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, అతను చెప్పగానే అర్థమైపోతుంది, ఒక్కసారి చదివేగానే గుర్తుండిపోతుంది అంటే అతను మీకు తెలియకుండా ఎన్నిసార్లు చదువుతున్నాడో అనేది మీకు తెలియదు. రెండోది లాంగ్వేజ్ మీద పట్టు ఉండాలండి. అంటే ఇప్పుడు నేను తెలుగులో నేను రాసినంత తెలుగుని చక్కగా అర్థం చేసుకున్నట్టుగా, తెలుగులో చక్కగా రాసినట్టుగా ఇంగ్లీష్ను కూడా అంత ఖచ్చి చక్కగా అర్థం చేసుకుని అంత చక్కగా రాయగలగాలి. అందుకని లాంగ్వేజ్ అనేది ఒక ఇంపార్టెంట్. తర్వాత చదివిన దాని మీద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఈ షార్ట్ టర్మ్ సెన్సరీ మెమరీ లాంగ్ టర్మ్ మెమరీస్ అవన్నీ థియరిటికల్ ఆస్పెక్ట్స్, మేము చెప్పాలి కనుక చెప్తాం. కానీ మీ ఫ్రెండ్ చదివింది లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది, మీరు కంక్లూజన్కి రాకూడదు. లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిందని మీరు ఎలా చెప్తారు? లాంగ్ టర్మ్ మెమరీ అంటే ఏంటి? సపోజ్ మీకు మహాత్మా గాంధీ ఫోటో చూపిస్తే చూడగానే గుర్తుపడతారు మీరు, అంటే అది లాంగ్ టర్మ్ మెమరీలో ఉన్నట్టు. మీరు ఏ టైంలో అడిగినా చెప్పినట్టు, మీ ఫాదర్ ఫోటో చూపిస్తే మీ ఫాదర్ అని మీరు అంటేనే చెప్తారు, అది లాంగ్ టర్మ్ మెమరీ. ఇతను చదివిన పారాగ్రాఫ్లోనూ పేజీలు లాంగ్ టర్మ్ మెమరీ అంటే మీ అభిప్రాయం మంచిది, మీకు అతని మీద ఉన్న చక్కటి అభిప్రాయం చాలా మంచిదే, కానీ అది అతను అది మీరు కరెక్ట్గా వాడలేదు అనేది నా అభిప్రాయం. అందుకని మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళు ఎన్నిసార్లు చదివారు, 3 సార్లు చదివారా, 4 సార్లు చదివారా, ఎన్నిసార్లు చదివారు మీకు తెలీదు. లాంగ్ టర్మ్ మెమరీలో ఉందా, షార్ట్ టర్మ్ మెమరీలో ఉందా, సెంట్రీ మెమరీలో ఉందా అని చెప్పడానికి కూడా మీ దగ్గర ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లేవు కనుక ఎవరితోటి పోల్చుకోకుండా మీ పని మీద చూసుకోండి. మీరు మొదలెట్టండి, ముందు 3 ఏళ్ళు చేస్తారు ఆల్రెడీ. ఓకేనండి, ఎందుకంటే వేరే కాల్స్ కూడా వస్తుంటాయి కనుక వాళ్ళ ఆన్సర్ చేయాలి కనుక. సో ఆల్ ది బెస్ట్ అండి.
థ్యాంక్ యూ సార్.
ఓకే, హలో హలో హలో
హలో నమస్తే సార్.
నమస్తే, చెప్పండి
సార్. నా పేరు మల్లేష్ సార్, నేను బీకాన్ చదువుతున్నాను సార్.
చెప్పండి
సార్. నాకు చదివేటప్పుడు అసలు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, చదివింది గుర్తుండట్లేదు. 5 నిమిషాల్లో చదవాల్సిందని కంటిసేపు చదువుతున్నాను సార్, టైం మొత్తం వేస్ట్ అవుతుంది. పైగా నా మీద నాకు ఫ్యూచర్ లో ఏమవుతుందో, నా ఆరోగ్యం గురించి కొన్ని అనుమానాలు భయాలు కూడా వస్తున్నాయి సార్. దీనివల్ల కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను.
హాస్పిటల్లో ఉన్న పేషెంట్ కూడా నాకు ఏమవుతుందో, నా జబ్బు ఏమవుతుందో అని అంత బెంగ పెట్టుకుంటాడో లేదో నాకు తెలియదు. కానీ మీరు చిన్న వయసులో ఉండి బీకామ్ చదువుకుంటూ భవిష్యత్తు ఏమవుతుందో, ఆరోగ్యం ఏమవుతుందో అంటే మరి మీరు ఏమనుకోనంటే చెప్తాను. మీకు వాటి మీద ఉన్న శ్రద్ధ మీ చదువు మీద లేదు. ఏమవుతుందో ఏమవుతుందో ఎందుకండి, అది మనం బతుకున్నంత కాలం సంతోషంగా బ్రతకడాలి. మనం బతుకున్నంత కాలం ఏదో ఒకటి సాధించాలి, మన లక్ష్యాలు ఉండాలి, లక్ష్యాలని సాధించాలి. అది ఏమవుతుందో ఏమవుతుందో అంటే ఏదవుతే ఆపుతాం, అది జాగ్రత్తలు తీసుకోవాలంతే. మీ భవిష్యత్తు మీరు బాగా చదువుకుని ఉన్నతమైన ఉద్యోగం సంపాదించి చక్కటి సంపాదన ఉంటే మీ భవిష్యత్తు గురించి మీకు వరి ఎందుకు? అందుకే ఇప్పుడు మీరు చేస్తున్న చదువు మీద దృష్టి పెట్టండి. ఓకే, మీరు కాన్సన్ట్రేషన్ అన్నారు. ఇంతకు ముందు ఫోన్ చేసిన ఆయనకి చెప్పిందంతా మీరు వినుంటే మీరు కూడా అదే ఫాలో అవ్వండి. కాన్సన్ట్రేషన్కి, మెమరీకి, గ్రాస్పింగ్కి, ఇంట్రెస్ట్కి నేను ఇందాక ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. ఓకేనండి.
ఓకే సార్. ఇంకొక చిన్న విషయం సార్.
చెప్పండి
సార్. నాకు బాగా నాకు కూడా బాగా ఒక గోల్ ఉంది సార్, దాన్ని కూడా సాధించాలని. కానీ దానికోసం ఒక మంచి మంచి రిలేషన్స్ గొప్ప గొప్ప వారితో చర్చలు పెంచుకోవాలని అనుకుంటున్నాను సార్. కానీ రోజు నేను బయటకు వెళ్ళాలి, కొత్త కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవాలనుకుంటాను. కానీ వారితో మాట్లాడేటప్పుడు అసలు ఎలా మొదలు పెట్టాలి అనే విషయం అర్థం కావాలి సార్ నాకు.
రైట్, ఇప్పుడు ఎలా ఉందంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని స్విమ్మింగ్ పూల్ కి చూస్తూ ఉంటే స్విమ్మింగ్ ఎప్పటికీ రాదు. స్విమ్మింగ్ రావాలి అంటే స్విమ్మింగ్ పూల్ లోకి దిగాలి, ఆ దిగి ఆ విద్యను నేర్చుకుని ఆ కాళ్ళు చేతులు కొట్టడం అనేది ఆ విద్యను నేర్చుకుని చేసేవాళ్ళని చూసి నేర్చుకుని స్విమ్మింగ్ చేస్తే మీరు కూడా నీటి పైన చక్కగా తేలుతూ అలాగ ఉండగలుగుతారు. అలాగా నాకు ఏదో చెయ్యాలని ఉంటుంది అంటే అది మనసులో మీ కోరిక, అంతే. దాన్ని ఆచరణలో పెట్టి మీరు యాక్షన్లో పెట్టాలి కదా. అప్పుడు ఏం చేయాలి, కొత్తగా వాళ్ళు ఎవరినో కలవాలనుకున్నారు, లిస్ట్ తయారు చేయండి ఎవరిని కలవాలని. అయితే మనకి తెలుగులో చక్కటి సామెత ఉంది, అన్నప్రసన్నాడు ఆవకాయను తినకూడదు అంటారు. అంటే అర్థమేంటి, మీరు మొదలు పెట్టిన రోజే కారంగా ఉండే తిండి తినకూడదు కదా. అలాగే మీరు ఏదైతే మీరు ఎవరో కొత్త వాళ్ళని పరిచయం చేసుకుని మాట్లాడాలనుకుంటున్నారో, వాళ్ళు మీకు ఒక నెగటివ్ ఇంప్రెషన్ ఇచ్చేలాగా ఉండకుండా కొంచెం మీకు అనువుగా ఉండి మీతో మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్న వాళ్ళతో మీరు పరిచయం చేసుకుని మాట్లాడడం మొదలు పెట్టండి. ఓకే, అప్పుడు రోజు రోజుకి అప్పుడు మీకు అలవాటు అవుతుంది. మరొక విషయం చెప్తాను, కొత్త వాళ్ళు అనేవాళ్ళు పరిచయం కానంత కాలం కొత్త వాళ్ళు, ఒకసారి పరిచయం అయితే వాళ్ళు కూడా పాత వాళ్ళే. మీరు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా మీకు కొత్తే, అమ్మ కూడా మనకు కొత్తే, అమ్మ ఎవరో తెలియదు. మనల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఆ మహాతల్లి మనకి అమ్మని, ఆమె మన బాగోగులు చూసుకుంటుందని, మనం నవ్వితే నవ్వుతామని, మనం ఏడిస్తే ఆవిడ ఏడుస్తుందని, మనకు బాగా కావాల్సిన వ్యక్తి అని అప్పుడు చిన్నప్పుడు అర్థమవుతుంది. అలాగ తర్వాత నాన్న, ఆ తర్వాత అన్నదమ్ములు, తర్వాత ఫ్రెండ్స్, ఇలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పరిచయం అవుతారు. కనుక ఈ ప్రపంచంలోకి రాకముందు మనకి పరిచయస్తులు ఎవరూ లేరు, వచ్చిన తర్వాత మనం పరిచయం చేసుకున్నాం అంటే ఎంత అదేదో అంటారు, ఎంత కృషి చేస్తే అంత వస్తుంది కదా మనకి. అలాగా మీరు ఎంతమందిని పరిచయం చేసుకోవాలని మీకు కుతూహలం ఉంటే మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత అవుతుంది. కాకపోతే నేను చెప్పింది మర్చిపోకండి, మొదట ఎవడో మీతో డై నీతో మాట్లాడితే నాకేటా అనేవాడితో మాట్లాడద్దు. అలాంటి వాళ్ళతో స్టార్ట్ చేస్తే మీకు ఉన్న కాన్ఫిడెన్స్ పోతుంది. మీకు కొంచెం పరిచయం ఉంది, కొద్దిగా పరిచయం చేసుకున్నా ఇతను మాట్లాడతాడని మీరు గమనించవచ్చు. వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనం గమనిస్తే వాళ్ళు ఎమికబుల్ గా ఉన్నారా లేదా, మీరు పలకరిస్తే గౌరవంగా మాట్లాడతారా లేదా అని మీకు అర్థమైపోతుంది. ఓకే, అలా ప్రయత్నించి చూసుకుని వాళ్ళతో మొదలుపెట్టండి. ఓకేనండి, ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, ఇప్పుడు మైండ్ మీడియా శ్రోతలకు ఒక చిన్న విన్నపం, చిన్న విరామం తీసుకుందాం. ఆ విరామం తర్వాత మళ్ళీ మొదలు పెడదాం. ఈ విరామం సమయంలో మీ దగ్గర ఎవరైనా మీ దగ్గర టెలిఫోన్ నెంబర్ కానీ ఒకవేళ అవైలబుల్ గా లేకపోతే దయచేసి ఈ రెండు నెంబర్లు నోట్ చేసి పెట్టుకోండి, మీరు ప్రశ్న వేయచ్చు. ఇండియాలో ఉంటే మీరు 9885555672. మళ్ళీ చెప్తాను, ఇండియాలో ఉంటే మీరు 9885555672. ఒకవేళ మీరు వేరే దేశంలో ఉంటే మీరు చేయవలసిన నెంబర్ 484-364-3471. మళ్ళీ చెప్తాను, 484-364-3471. సో ఈ నెంబర్లో ఏదో ఒక నెంబర్ నుంచి మీరు ఫోన్ చేస్తే ఇప్పుడు మీరు ప్రశ్న వేయచ్చు, తర్వాత ఏదైనా టాపిక్ ఇవ్వచ్చు, వాటి గురించి మాట్లాడుకుందాం. ఒక చిన్న విరామం ఇప్పుడు.
నన్న పువ్వు విలువలేనిదే ఇది నిజములే. నేను లేని నీవు లేని లేవులే లేవులే. తావిలేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే. నేను లేని నీవు లేని లేవులే లేవులే. నేను లేని నీవు లేని లేవులే లేవులే. సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని చలను వల్చుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా. సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వల్చుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా. రంగులీను నీ మెడలో బంగారపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే. పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా నీమే నిహొయలు నీలో నివగలు నాలో నగిలిగించలిడగా.
Hi everyone, this is your playback singer Bhagwati Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
Mind Media YouTube channel. Technology yentaga edigindi. వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడి పాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి మరొకసారి స్వాగతం. ఇంతకుముందు ఒక 2 కాల్స్ వచ్చాయి, నేను అటెండ్ అయ్యాను. అంతకుముందు మనం మాట్లాడుకుంటుంది స్టార్టింగ్ లో నేను కొన్ని 5 ప్రముఖుల జీవితాల నుంచి వాళ్ళు వ్యాపారంలో వాళ్ళు ఫాలో అయినవి కానీ వాళ్ళ వ్యాపార లక్షణాలు ఏంటి, అది ఆ టాపిక్ నేను స్టార్ట్ చేశాను. అయితే ఇది ఈ వ్యాపార లక్షణాలు అనేవి నా అనుభవంతో నేను నా వ్యాపారంలోవి చెప్పట్లేదు, ఎందుకంటే ఇవి ప్రపంచవ్యాప్తంగా వ్యాపారంలో దిగ్గజాలు, ఒక జగమంతా తెలుసున్న ఒక కొంత ప్రముఖులని మనం తీసుకుని మాట్లాడుతున్నాను. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏ స్థాయి నుంచి మొదలుపెట్టారు, ఏ స్థాయికి ఎదిగారు, ఈరోజు పేరు చెప్పగానే మనం గుర్తుపెట్టే స్థాయికి, అంటే మన దేశంలోనే కాదు ఏ దేశంలో అయినా కూడా ఎక్కువ మంది, జనరల్గా 100% అని ఎప్పుడూ చెప్పలేము, చాలా మంది గుర్తుపట్టే వ్యక్తుల గురించి తీసుకున్నాం. అందులో వాళ్ళ గురించి నేను ఆల్రెడీ చెప్పాను ఆ పేర్లు, మళ్ళీ ఇప్పుడు వింటున్న వాళ్ళ కోసం మళ్ళీ చెప్తాను. 1 బిల్ గేట్స్, 2 జుకర్బర్గ్, 3 జెఫ్ బెజోస్, 4 ఎలాన్ మాస్క్, 5 జాక్ మా. వీళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం, అదే చెప్పాను. సో వీళ్ళు అసలు వీళ్ళ జీవితాలు ఎలా స్టార్ట్ అయ్యాయి అంటే చాలా సాధారణమైన మనుషుల కింద స్టార్ట్ అయ్యారు. అంటే వీళ్ళు గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇంట్లో పుట్టలేదు, అలానే వీళ్ళ తాతలు వాళ్ళు కానీ అంటే కొన్ని తరాల నుంచి వ్యాపారంలో ఉండి సంపాదించి పెడితే వీళ్ళు దాన్ని వారసత్వంగా తీసుకుని చేసినవి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బిల్ గేట్స్ తీసుకుంటే ఆయన 1955 పుట్టాడు. తండ్రి లాయర్, తల్లి బ్యాంకింగ్ రంగంలో పనిచేసేవారు. వాళ్ళు ఆ తల్లిదండ్రులు బిల్ గేట్స్ ని న్యాయశాస్త్రం చదువుకోమన్నారు, అంటే ఎల్ఎల్బి, మనం ఇండియాలో ఎల్ఎల్బి అంటాం కదా, బిఎల్ ఎల్ఎల్బి అని, అది చదువుకోమన్నారు. కానీ ఆయనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చదవాలి కదా. అదే ఇప్పుడు నేను ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ గా నేను చాలా మందికి తల్లిదండ్రులకి చెప్తున్నాను ఏమనంటే, మీ పిల్లల్ని ఇంజనీర్ అవ్వండి, డాక్టర్ అవ్వండి, లాయర్ అవ్వండి, చార్టెడ్ అకౌంటెంట్ అవ్వండి, ఇప్పుడు దానికి డిమాండ్ ఉంది, దీనికి డిమాండ్ ఉంది అని మీరు సమాచారం ఇవ్వడం వరకే కానీ ఫోర్స్ చేయొద్దు అని. ఎందుకంటే ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంది టాపిక్, అలాగే వాళ్ళకు ఒక రకమైన ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ కూడా పక్కకు పెడితే మానసికంగా ఆలోచిస్తే ఫలానా రంగంలోకి నా ఫ్రెండ్ వెళ్ళాడు, లేదా ఫలానా రంగం చాలా మంచి, చాలా బాగుంది, అందులో బాగా ఫ్లరిష్ అవుతామనే నమ్మకం అయితే ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ మక్కువ చూపిస్తారు వాళ్ళు. ఏదైనా అంతే కదా, మనకి బాగా ఇష్టం ఉన్న వ్యక్తి ఉంటే ఆ వ్యక్తితో మనం ఇష్టంగా మాట్లాడతాం, మనకి ఇష్టం లేని వ్యక్తితో మాట్లాడమంటే బోరు వాడితో మాట్లాడేది ఏంటంటాం. ఇంకా చెప్పాలంటే కొన్ని పేదవాళ్ళకి, యువకులు చెప్పాలంటే పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటే ఇష్టపడిన వాళ్ళనే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారు, కానీ ఇష్టం లేని వాళ్ళని పెళ్లి చేసుకుని సంసారం చేద్దామని ఎవ్వరూ అనుకోరు. అలాగే ఈ ప్రొఫెషన్ లోకి వెళ్ళేటప్పుడు కూడా మనకి నచ్చిన ప్రొఫెషన్ లోకి వెళ్ళడం మంచిది కనుక వాళ్ళకే వదిలేయాలి. అయితే వీళ్ళు మన సబ్జెక్ట్ లోకి వస్తే మళ్ళీ ఈ న్యాయశాస్త్రం చదువుకుని ఏదైనా ఒక లాయర్ అవ్వమని తల్లిదండ్రులు చెప్పినప్పటికీ కూడా ఆయన దాని మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఓ కంప్యూటర్ మీద చాలా మంచి ఇంట్రెస్ట్ చూపించేవాడు. కంప్యూటర్లు వారు అప్పటికే నెమ్మదిగా వస్తున్నాయి, కొంచెం దానికి మంచి డిమాండ్ ఉందని అనుకున్నాడు. ఏమనుకున్నాడు ఆయన 13వ ఏటే తనకున్న ఏదో ఉన్న నాలెడ్జ్ తోటి ఆయన ఒక చిన్న ఒక ప్రోగ్రామ్ రాశాడు. ఆ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న స్థాయి ప్రోగ్రామ్ కాదు, చాలా చిన్నదే అయి ఉండొచ్చు రాశాడు. సరేలే అతనికి ఉన్న ఇంట్రెస్ట్ లోనే అతను చదివిద్దాం అనుకున్నారు వాళ్ళు. తర్వాత 20వ ఏట పాలని ఈ మధ్య కాలంలో ఆయన గతం కాలం చేశారు, ఆయనతోటి కలిపి ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. పాలని తోటి మొదలు పెట్టిన తర్వాత 1975లో ఆయన మొదలు పెట్టాడు. అప్పుడు ఆయనకి 20 ఏళ్ళు. ఆ తర్వాత ఈయన పాటించిన కొన్ని వ్యాపార కిటుకులకి చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. మరి వ్యాపార కిటుకులు ఈయన కొన్ని ఉన్నాయి. ఈయన కొన్నింటికి ఈయన చాలా ఒక రకమైన పేరు ఉంది. ఈయనకి పోటీ అంటే ఒక మత్తు, అదొక మత్తు లాంటిది ఆయనకి పోటీ పడ్డం ఉంటాయి. అలాగే 12 సంవత్సరాలు ఈయన వ్యాపారం చేసిన తర్వాత అంటే 1987లోనే 12 సంవత్సరాలు, కేవలం 12 సంవత్సరాల వ్యాపారంకే ప్రపంచంలో అత్యంత ధనికుల్లో ఒకడయ్యాడు. మరి ఆలోచించండి, విశ్వవ్యాప్తంగా ప్రపంచంలో ఆయన అత్యంత ధనికుల లిస్టు ఇస్తే అందులో ఒకడయ్యాడంటే కేవలం 12 సంవత్సరాల్లో ఎంత వ్యాపారం చేస్తే ఆ స్థాయికి ఎదిగాడు. అంటే ఆయన వయసు కూడా చిన్నదే అప్పుడు, కేవలం అప్పుడు 32 సంవత్సరాల వయసు మాత్రమే. అది వ్యాపార కుటుంబం కాదు, వారసత్వంగా వ్యాపారం తీసుకోలేదు, కానీ కేవలం ఆయన ఒక పట్టుదలతో చేసింది. అయితే ఈయనకి మొండి పట్టుదల ఉందని చాలా మంది అంటూ ఉంటారు. పోటీ అంటే ఒక మత్తు, తర్వాత మొండి పట్టుదల ఉన్నవాడని ఒకటి. మూడో కామెంట్ ఆయన మీద ఏంటంటే ఆయన దగ్గర పనిచేసే చాలా మంది ఎగ్జిక్యూటివ్స్ ని తేడా వస్తే కొంచెం వ్యంగ్యంగా మాట్లాడడానికి వెనకాడని కొంత చెప్పుకుంటారు. అంటే ఈ లక్షణాలు ఆయనకు ఉన్నాయంటే అవి ఫాలో అయిపోమని కాదు, అంటే ఆయనకి నాకు బిజినెస్ ముఖ్యం, నేను డెవలప్ చేసేది, ఇదేమి తప్పుడు మార్గంలో వెళ్తున్న బిజినెస్ కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మీ ఇంట్లో ఉన్న కంప్యూటర్లో, మీ ఇంట్లో ఉన్న ల్యాప్టాప్లో, మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే మళ్ళా మరి విండోస్ అనే చెప్తారు. సో అంటే ఆ స్థాయికి ఇంటింటికి గడప గడపకి ఆయన ప్రోడక్ట్ వెళ్ళిపోయింది అంటే మరి ఆయన ఆ విధంగా దాన్ని డెవలప్ చేశాడు. ఆ తర్వాత ఆయన పైకి మామూలుగానే కనిపిస్తాడు కానీ నివురుగప్పిన నిప్పులాగా ఉంటాడని అంటారంటే ఆయన లోపల ఏవోవో ఆలోచనలు తిరిగిపోతూ ఉంటాయన్నమాట. ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి, ఇది ఇది మనం దీన్ని ఎలాగైనా సరే మనం గ్రిప్లో పెట్టుకోవాలి, ఇలా చేయాలి, ఈ పెన్ని మనమే సాధించాలి, దీన్ని ఈ విధంగా విస్తరించాలి, మనం అది చేయగలం, ఇది చేయగలం, దానికోసం ఆయన ఏదైనా చేస్తాడు. కొంత ఆయన కొన్ని చిన్న చిన్న ఆయనకి ఫేవరబుల్ గా ఉండేలాగా వేరే వాళ్ళకి నష్టం కలిగేలాంటివి కూడా చేసేయడని చెప్పుకుంటారు. ఆ వివరాలు మనకు అనవసరం కూడా, ఎందుకంటే తన వ్యాపారంలో పైకి రావాలనుకున్నాడు. వేరే వాళ్ళని ఎవరిని ఆయన మోసం చేసేసి అన్యాయంగా చట్టానికి న్యాయంగా న్యాయానికి దూరంగా పరుగులు పెట్టి చేసి ఉంటే చట్టం న్యాయం ఎప్పుడో చూస్తున్నది. వాటిని కూడా తెలివిగా వాడుకుని తనకి శత్రువులు లేకుండా చేసుకునే తెలివితేటలు ఆయనకు ఉన్నాయి. తెలివితేటలు అంటే ఇక్కడ మళ్ళీ మీకు ఒక మాట చెప్పాలి, చాలా మంది తెలివితేటలు అంటే ఏదో తల్లిదండ్రుల నుంచి వస్తాయని, జీన్స్ నుంచి వస్తాయని చాలా రకరకాల అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. మరి లేటెస్ట్ సైంటిస్ట్ చెప్తుంది ఏంటంటే మనకి నాలెడ్జ్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే మీకున్న నాలెడ్జ్ని క్రియేటివ్గా వాడుకోవడమే ఇంటెలిజెన్స్ అంటున్నారు. అంటే ఇంటెలిజెన్స్ ఇస్ ద నాలెడ్జ్ యూజ్డ్ ఇన్ క్రియేటివ్ మేనర్. నాలెడ్జ్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడంని అక్వైరింగ్ నాలెడ్జ్ అంటాం. దాన్ని చాలా జాగ్రత్తగా సృజనాత్మకంగా అంటే కొత్త తరంగా కొత్త తరహాగా వాడటం అనేది దాన్ని ఇంటెలిజెన్స్ అంటారు. అందుకే అంటారు ఆల్ ఇంటెలిజెన్స్ ఆర్ నాలెడ్జబుల్ బట్ ఆల్ నాలెడ్జబుల్ ఆర్ నాట్ ఇంటెలిజెంట్. చాలా మందికి నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళందరూ ఇంటెలిజెంట్గా ఉండరు. మన చుట్టూనే ఉంటారు చాలా మంది, చాలా విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది. బట్ వాళ్ళు ఎందుకు సక్సెస్ కారు, లేదంటే వాళ్ళు అంత ఇంటెలిజెంట్ అని అనిపించుకోరు. బట్ మొత్తం నా ఇంటెలిజెన్స్ అందరూ కూడా చాలా నాలెడ్జబుల్, ఇందులో డౌట్ లేదు. కనుక ఈ కొత్తగా మనకి బిహేవియరల్ సైంటిస్టులు చెప్తున్నది ఏంటంటే ఇంటెలిజెన్స్ ఈజ్ అ నాలెడ్జ్ యూస్డ్ ఇన్ క్రియేటివ్ మేనర్. సో ఈయనకున్న నాలెడ్జ్ని ఈయన చాలా జాగ్రత్తగా వాడుకుని దాని నుంచి లాభం పొందాడు అన్నమాట. అంటే తనకి ఎవరైనా చిన్నగా తనకి వ్యాపారంలో శత్రువులు లాంటి వాళ్ళు ఉన్నా పోటీదారులు ఉన్నా వాళ్ళని జాగ్రత్తగా తన వైపు తిప్పుకుని తనకి ఎటువంటి సమస్యలు లేకుండా చేసుకునే చాకచక్యం అంతో ఆయన జీవితానికి చక్కగా నడిపించాడు. సో ఇదొక లక్షణం. తర్వాత 20వ శతాబ్దంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన 100 మంది ప్రముఖుల్లో బిల్ గేట్స్ ఒకడని టైమ్ మ్యాగజైన్ ఎంతో అప్రిషియేట్ చేసింది. ప్రపంచ జనాభాలో కేవలం 100 మంది ప్రముఖులు అంటే ప్రజల్ని ప్రభావితం చేసిన వాళ్ళు 100 మందిని తీసుకుంటే అందులోకి చేరాడు ఈయన అంటే, అందుకే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఆయన గురించి. అలాగే ఎంతో ధనికుడైన ఈ బిల్ గేట్స్ ఆ డబ్బంతా ఆయనే తినేయాలి లేదా ఆయన వారసులకు మాత్రమే ఇవ్వాలని కాకుండా చక్కటి దాన ధర్మాలు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పనులు ఇప్పటికీ చేస్తున్నారు. మన ఇండియాలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్కి ఆయన కొన్ని $1,00,000 ఇచ్చి ఇది కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎయిడ్స్ ఎరాడికేషన్ ప్రాజెక్ట్స్ అని ఇలాంటివి కొన్నిటిలో ఆయన గొప్ప గొప్ప దాన ధర్మాలు చేసిన వ్యక్తి. సో ఈ వ్యక్తి గురించి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మిగతా వ్యక్తుల గురించి చెప్పే ముందు ఈయన గురించి చెప్పేది ఏంటంటే, ఒక లాయర్కి కొడుకు తల్లి ఒక బ్యాంకింగ్ వ్యవస్థలో పనిచేస్తుంది, తండ్రి ఒక లాయర్గా ఉంటే ఎటువంటి వ్యాపారం అనేది వాళ్ళ కుటుంబంలో లేకపోయినా తల్లిదండ్రులు చదివిన చదువు కాకుండా తన చదువు తను చదువుకొని 13వ ఏటే అదేదో అంటారు పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది అన్నట్టుగా ఇది సైకాలజీలో అసలు ఈ దీని అంతగా వాడము ఈ పదాన్ని. మనం తెలుగులో ఏదో చెప్పుకోవడం బాగుందని ఇదేదో ఈ సామెత చెప్తున్నాను. సో ఆయన 13వ ఏటే ప్రోగ్రామ్ రాసి అలా చేసి గొప్పవాడయ్యాడు. కనుక మేము వారసులం కాదు, మాకు ఇది రాదు, మేమేం చేయము, మా ఇంట్లో ఎవడు బిజినెస్ చేయడం, మాకు అచ్చి రాదుగా అని ఇలాంటివి అనకూడదు. సరే ఇది ఒక కాల్ వస్తుంది, కాల్ చూద్దాం. హలో,
నమస్కారం సార్.
నమస్కారం, చెప్పండి
సార్. నేను నా ప్రాబ్లం ఏంటి సార్, పుస్తకం తీయాలంటే భయం వేస్తుంది సార్, నాకు చదువుతా అని ఇంట్రెస్ట్ ఉంటది కానీ భయం ఎందుకంటే అది ఎక్కదనో నా మైండ్ స్కిప్ అవుతుందనో గుర్తుంటదనో నా భయం ఉంటది సార్ ఇంట్రెస్ట్ కన్నా. కారణం ఏంటంటారు సార్?
ఏముందండి భయం, మీరు భయం అనే పేరు పెట్టారు దానికి. మీకు ఇంకో పదం చెప్పాలని చెప్తాను, అది మీకు మీరు ఒప్పుకుంటా లేదో, మీకు అసహ్యం అదంటే. ఎందుకంటే ఇప్పుడు ఎవర్షన్ అంటుంది దాన్ని ఇంగ్లీష్ లో, అంటే ఇది చదవాలి, చదివిన తర్వాత గుర్తు పెట్టుకోవాలి, గుర్తు పెట్టిన తర్వాత మళ్ళీ పరీక్షల్లో రాయాలి, అప్పుడే మనకి ఏదైనా దీనివల్ల ఉపయోగం ఉంటుంది, రాకపోతే ఉండదు అనేది ఆలోచించి దాని మీద ఒక రకమైన అసహ్యాన్ని మీరు పెంచేసుకుంటున్నారు. అర్థమైందా మీకు?
సార్
అందుకని అది భయం కాదు. భయం దేనికి? ఓ కత్తి చూస్తే భయం, ఓ పావును చూస్తే భయం, అంటే అవి మనకి హాని చేసే వాటిని చూస్తే భయం కలుగుతుంది. ఇక్కడ పుస్తకం మిమ్మల్ని ఏమి హాని చేయదు, ఇది కేవలం మిమ్మల్ని ఏమి మనకి ఏమేది అనే ఒక రకమైన విసుగు చిరాకు కలిగించేది కనుక దాన్ని నేను అసహ్యం అనే పదం వాడుతున్నాను. ఏమంటారు చెప్పండి,
చెప్పండి. మర్చిపోతానేమో అని భయం, అది ఎక్కడేమో అని భయం సార్. ఈ భయాలు కూడా ఎక్కడనే భయంగా ఉంటుంటది.
ఓకే, ఆ రెండింటి గురించి భయం ఉండడం తప్పలేదు. ఎక్కదేమో, ఎందుకు ఎక్కదండి? చదివేటప్పుడు మీకు దాని మీద ఇష్టం లేదు గనక, అయిష్టత అసహ్యం ఉంది గనక అది నేను చదివిన ఎక్కదేమో. అంటే దానికి ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, సపోజ్ మీకు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది, కానీ ఆ ఫ్రెండ్ అనేవాడు మిమ్మల్ని ఇష్టపడ్డేమో, ఆ ఫ్రెండ్ అనేవాడు మిమ్మల్ని పెద్దగా దగ్గరగా మాట్లాడి విచ్చుకుంటాడేమో, ఆ ఫ్రెండ్ మిమ్మల్ని ఏమైనా ఇగ్నోర్ చేస్తాడేమో అని ఎలా అనుకుంటారో, ఇది నాకు చేత కాదేమో, ఇది నాకు అర్థం కాదేమో, నాకు చదివినా కూడా పెద్దగా ఏమీ అర్థం కాదేమో అని చెప్పి మీరు అలా అనుకుంటున్నారు. రెండో ప్రశ్న మీరు వేసింది గుర్తు ఉండదేమో. అసలు ముందు అర్థం కానప్పుడు దాది స్టోర్ అయ్యే ఛాన్సే లేదు, స్టోర్ కానప్పుడు గుర్తొచ్చే ఛాన్స్ అసలే లేదు. కనుక మీరు స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఫస్ట్ ఇష్టత పెంచుకోవాలి. అంటే ఒక పని చేసేటప్పుడు ఆ పని మీద ఇష్టాన్ని పెంచుకోవాలి. ఆ పని మీద ఇష్టాన్ని పెంచుకున్న తర్వాత మీరు ఆ పనిని చేయటంలో నిమగ్నుడు అవ్వాలి. ఆ తర్వాత దాని మీద ఏకాగ్రతతోటి ఆసక్తితోటి పనిచేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. ఒకవేళ సరిగ్గా స్టోర్ కాకపోతే రెండోసారో మూడోసారో నాలుగోసారో చదవాలి. అదంతా అయిపోయిన తర్వాత గుర్తుందా లేదా అని ఒక ప్రయత్నం చేస్తే గుర్తొస్తే బాగుందనుకోవాలి. గుర్తు రాకపోతే నేను చదివింది సరిపోలేదు మళ్ళీ చదవాలి అనుకోవాలి తప్ప, దీన్ని మెమరీకి మీ మానసిక శక్తికి మీ బ్రెయిన్ పవర్కి వాటికి లింకులు పెట్టేసి కంక్లూషన్స్కి వచ్చేయకూడదు. అది ఏదో పాతకాలం. మీకు చిన్న మీరు అడగకపోయిన ఒక చిన్న విషయం చెప్తాను. పాతకాలంలో అంటూ ఉంటారు మీ బ్రెయిన్ పవర్ని మీరు పూర్తిగా వాడుకోండి, మీరు ఓన్లీ 1% వాడుతున్నారు 2% వాడుతున్నారని. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, ఈ రోజు కాదు ఏ రోజుకి కూడా మీ బ్రెయిన్ పవర్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇప్పటిదాకా ఇన్స్ట్రుమెంట్ లేదు. కావాలంటే గూగుల్ సెర్చ్లో కూడా టైప్ చేయండి, ఈజ్ దేర్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ మెజర్ ది పవర్ ఆఫ్ బ్రెయిన్ అని ఒకసారి టైప్ చేయండి, ఏమీ లేవు. అందుకని మీ నాలెడ్జ్ అనేది మీరు రిపీటెడ్గా చదివి దాన్ని మీరు అనలైజ్ చేసుకుని అర్థం చేసుకుని దాన్ని మీరు కావాల్సినట్టుగా అర్థం చేసుకుని స్టోర్ చేసుకున్నది మీకు గుర్తొచ్చే స్థాయిలో అది వెళ్ళాలి. దాన్నే సెన్సరీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ అంటాం. అర్థమైందా మీకు? అందుకని నాకు భయం అనే పదం వాడేసి ఇష్టం పెంచుకోండి. ఆ ఇష్టాన్నే నేను ఇంట్రెస్ట్ అంటున్నా. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఈ ఇంట్రెస్ట్ కాన్సన్ట్రేషన్ రెండు ఉన్న చోట రిపిటేషన్ ఉంటుంది. ఈ మూడు ఉంటే తప్పకుండా మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. అది నా ఆన్సర్
సార్. మా ఫ్రెండ్ సార్ ఒక 2 సార్లు చేసి ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటది సార్ ఆడికి. నేను 4-5 సార్లు 6 సార్లు ఇలాగ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది.
మీ ఫ్రెండ్ ఏమైనా పైనుంచి దిగొచ్చాడా? మీ ఫ్రెండ్ కి నాలెడ్జ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తానండి, ఇంతకు ముందు కూడా ఈ ప్రశ్న ఎవరు అడిగారు. ఇప్పుడు నేను సపోజ్ మీకు నేను వందే మాతరం అని పాట పాడినా, లేదా జాతీయ గీతం జనగణమన అధినాయక జయ భారత భాగ్య విధాత అన్నా, మీరు వెంటనే గ్రాస్ చేసేస్తారు. మీకు తెలుసు కదా, అలాగే a+b² + 2ab అంటే మీరు వెంటనే గ్రాస్ చేస్తారు. అంటే మీకు ఏదో పెద్ద విపరీతమైన గ్రాస్పింగ్ పవర్ ఉన్నట్టు కాదు, మీకు అది తెలుసు. అదే నేను ఏదో జిస్క్ మాస్కి జవాలకి జిగ్గా అన్నాను అనుకోండి, అది ఏంటని అడుగుతారు. అది మీకు ఏంటో తెలీదు. అందుకని భాష మీద పట్టు ఉండాలి ఫస్ట్. మీ ఫ్రెండ్కి ఆ భాష మీద పట్టు మీకంటే ఎక్కువ ఉందా? మరి అక్కడ తేలిపోయింది కదా. అతనికి ఒకసారి చదివితే ఆ సబ్జెక్టు కొంతవరకు అర్థమవుతుంది. క్లాసులో విన్నప్పుడు ఫస్ట్ అర్థం, కొంచెం అర్థమవుతుంది. తను ఆగి ఆగి చదువుతాడు. అది చదివినప్పుడు దాన్ని ఏమంటాం అంటే చంకింగ్ మెథడ్ అంటాం. అంటే పార్ట్ పార్ట్ అలా చదువుతూ అర్థం చేసుకుంటూ ముందుకెళ్తారు. వీళ్ళు కనీసం ఎంతో కొంత రాయగలుగుతారు. ఎవరికైతే లాంగ్వేజ్ మీద పట్టు లేదో వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళు బట్టి కొట్టడం మొదలెడతారు. ఈ బట్టినే 5 సార్లు 6 సార్లు 7 సార్లు కొడుతూ ఉంటారు. వాళ్ళకి గుర్తు రాదు, ఎందుకంటే సబ్జెక్ట్ అర్థం కాదు. ఎట్లా ఉంటుందంటే మీరు ఏదైనా అర్థం చేసుకుని చదివిన దానికి ఏదో బట్టి కొట్టేసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు అదే కదా మీకు ఎక్స్పర్ట్స్ అందరూ బాధపడుతూ చెప్తున్నది ఏంటంటే నైపుణ్యాలు లేవు, వీళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుని వచ్చేస్తున్నారు కానీ సరైన స్కిల్స్ లేవు, లాజిక్ తెలీదు, వీళ్ళకి ఎందుకు పని చేస్తున్నారో దేనికి పని చేస్తున్నారో తెలీదు. కొంచెం కొత్త పని ఏదైనా ఇచ్చేటప్పటికి టెన్షన్ ఫీల్ అయిపోతూ ఉంటారు, అందుకే ఈ టెన్షన్లు ఈ గోల్లు అన్నీ అందుకే ఎక్కువైపోయాయి. వీళ్ళు లాజికల్గా చదవట్లేదు, అంటే సబ్జెక్ట్ అర్థం చేసుకుంటూ చదవట్లేదు అనేది నిపుణులందరూ చెప్పేది. సో అందుకని మీకు మీ ఫ్రెండ్తో మీరు దయచేసి కంపేర్ చేసుకోవద్దు. అతను లాంగ్వేజ్ వచ్చు, సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాడు, అతను 2 సార్లు చదివాడా 3 సార్లు చదివాడా అని అబ్జర్వ్ చేయడానికి మీ దగ్గర ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ లేదు, దెర్ ఇస్ నో యాడ్ స్టిక్. అలాగే మేమిద్దరిని కూర్చోపెట్టి 1 గంటలో తెలియని సబ్జెక్ట్ ఇచ్చి ఆ తెలియని సబ్జెక్ట్ని 1 గంట తర్వాత మీ ఇద్దరికి పరీక్ష పెట్టినా కూడా అతనికి కొంచెం ఎక్కువ మార్కులు రావచ్చు. అంటే అతని గ్రాస్పింగ్ ఎక్కువ అని కాదు, అతనికి ఆల్రెడీ ఇప్పుడు ఏ నాలెడ్జ్ అయితే ఉందో ఆ నాలెడ్జ్ అతనికి ఉపయోగపడుతుంది చదవడానికి. అందుకని మీకంటే ముందే ఉంటాడు. ఇప్పుడు అందుకని ఆ విధంగా అర్థం చేసుకుంటే మీకు ఖచ్చితంగా సమస్య ఉండదు. సో ఇప్పటికైనా మీరు శ్రద్ధ పెట్టి చదవండి, అతనితో కంపేర్ చేసుకోకండి. అతనికి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, మీకంటే ఎక్కువ నాలెడ్జ్, మంచిగా చెడ్డ అనేది చెప్పను కానీ మీకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది కనుక అతను మీకంటే ఫాస్ట్ గా అర్థం చేసుకుంటాడు. అది అతను గ్రాస్పింగ్ పవర్ అవన్నీ కాదు, అతనికి మీకంటే నాలెడ్జ్ ఎక్కువ ఉంది కనుక ఈజీగా అర్థం చేసుకుంటాడు అతను. అందుకని అతనితో కంపేర్ చేసుకుంటా బాధపడిపోకండి. మీరు కూడా నాలెడ్జ్ ని అక్వైర్ చేయండి, మీరు కూడా గ్రాస్పింగ్ ఈజీగా చేసుకుంటారు.
అలా నా నైపుణ్యాన్ని పెంచుకుంటే నేను కూడా 1-2 సార్లు చదివి ఎక్కువ సేపు గుర్తుపెట్టుకునే సామర్థ్యం నాకు పెరుగుతుంది సార్.
ఖచ్చితంగా పెరుగుతుందండి. మళ్ళీ ఈ 1, 2, 3 అని అనకండి. మీరు 1 సార్లు చదవాలా 3 సార్లు చదవాలా అని కాదు. ఇప్పుడు మీరు సినిమా చూస్తారండి, సినిమా చూసి ఇంటికి రాగానే సినిమా గారు చెప్పమంటే చెప్తారు. ఎందుకు అలాంటి సిమిలర్ స్టోరీస్ మీరు చాలా వినేసి ఉంటారు కదా. తర్వాత సినిమా చూసేటప్పుడు బాగా ఇన్వాల్వ్ అవుతారు. అంటే ఏంటి, ఓ ఇప్పుడు ఇలా జరగచ్చేమో, ఇప్పుడు వీడు వస్తాడేమో, వీడు వాడిని కొడతాడేమో, లేకపోతే వాడు ఇలా ట్విస్ట్ ఇస్తాడేమో అని బాగా ఇన్వాల్వ్ అయ్యి చూస్తారు. సో అలాంటి సిమిలర్ కథలు కూడా మీరు చాలా చూసి ఉంటారు కనుక అది గుర్తుంటుంది. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ అలా గుర్తుండదు. అందుకని ఊరికే ప్రతి చోట అలా అనుకోకుండా జాగ్రత్తగా చేయండి, తప్పకుండా మీరు మంచి ఫలితం పొందుతారు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే టైంకి ఫోన్ చేయండి, 8:30 to 9:30. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మైండ్ మీడియా శ్రోతలందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. సో మైండ్ మీడియా ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రతి వారం కూడా మీరు కూడా బాగా యాక్టివ్ గా పాల్గొంటారని తలుస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ కృతజ్ఞతలు, మైండ్ మీడియాకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు మనోబలమే మహాబలం కార్యక్రమం March 27, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్ అండ్ నాట్ నెసెసరీలీ ద బిలీఫ్స్ ఆఫ్ మై ఇన్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈస్ వారెంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.